ఓం శాంతి. 6/9/2024 మధురమైన పిల్లలు, మీ ఈ చదువు సంపాదనకు ఆధారము. ఈ చదువు ద్వారా 21 జన్మల కొరకు సంపాదనకు ఏర్పాటు జరుగుతుంది. ప్రశ్న: ముక్తిధామంలోకి వెళ్లడం సంపాదన లేక నష్టమా? జవాబు: భక్తుల కొరకు ఇది కూడా సంపాదనే. ఎందుకంటే అర్ధకల్పం నుండి శాంతి శాంతి అని యాచిస్తూ వచ్చారు. ఎంతో శ్రమించిన తర్వాత కూడా శాంతి లభించలేదు. ఇప్పుడు తండ్రి ద్వారా శాంతి లభిస్తుంది, అనగా ముక్తిధామంలోకి వెళ్తారు. కావున ఇది కూడా అర్ధకల్పం యొక్క శ్రమకు ఫలమైనట్లు. అందుకే దీనిని కూడా సంపాదన అని అంటారు, నష్టం అని అనరు. పిల్లలైన మీరైతే జీవన్ముక్తిలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తారు. మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికం నాట్యం చేస్తుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఇదైతే అర్థం చేయించారు. ఆత్మే అన్నీ అర్థం చేసుకుంటుంది. ఈ సమయంలో పిల్లలైన మిమ్మల్ని ఆత్మిక ప్రపంచంలోకి తండ్రి తీసుకువెళ్తారు. దానిని ఆత్మిక దైవీ ప్రపంచం అని అంటారు. దీనిని దైహిక ప్రపంచం, మనుషుల ప్రపంచం అని అంటారు. దైవీ ప్రపంచం ఉండేదని, అది దైవీ మనుషుల పవిత్ర ప్రపంచమని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనుషులు అపవిత్రులుగా ఉన్నారు, అందుకే ఆ దేవతలను మహిమ చేస్తూ పూజిస్తూ ఉంటారు. తప్పకుండా మొదట వృక్షంలో ఒకే ధర్మం ఉంటుంది అన్న స్మృతి ఉంది. విరాట రూపంలో వృక్షం గురించి కూడా అర్థం చేయించాలి. ఈ వృక్షానికి బీజరూపుడు పైన ఉన్నారు. వృక్షానికి బీజం తండ్రి. అయితే బీజం ఎలా ఉంటుందో అటువంటి ఫలం, అనగా ఆకులు వెలువడతాయి. ఇది కూడా అద్భుతం కదా. ఎంత చిన్నని వస్తువు ఎంతటి ఫలాన్ని ఇస్తుంది! ఎంతగా తన రూపం మారిపోతూ ఉంటుంది! ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం గురించి ఎవరికీ తెలీదు. దీనిని కల్పవృక్షం అని అంటారు. దీని గురించి కేవలం గీతలోనే వర్ణన ఉంది. గీతే నంబర్1 ధర్మశాస్త్రమని అందరికీ తెలుసు. శాస్త్రాలు కూడా నంబర్వారుగా ఉంటాయి కదా. ధర్మాల స్థాపన నంబర్వారుగా ఎలా జరుగుతుంది? ఇది కూడా కేవలం మీరే అర్థం చేసుకుంటారు. ఇంకెవ్వర్లోనూ ఈ జ్ఞానం ఉండదు. మొట్టమొదట ఏ ధర్మం యొక్క వృక్షం ఉంటుంది, మరియు అందులో ఇతర ధర్మాల వృద్ధి ఎలా జరుగుతుంది అనేది మీ బుద్ధిలో ఉంది. దీనిని విరాట నాటకం అని అంటారు. పిల్లల బుద్ధిలో మొత్తం వృక్షమంతా ఉంది. వృక్షం యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతుంది అన్నదే ముఖ్యమైన విషయం. దేవీదేవతల వృక్షం ఇప్పుడు లేదు. మిగిలిన శాఖోపశాఖలన్నీ నిలబడి ఉన్నాయి. కాని ఆది సనాతన దేవీదేవత ధర్మం యొక్క పునాది లేదు. ఒక్క ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు, మిగిలిన ధర్మాలన్నీ వినాశనమైపోతాయి అన్న గాయనం కూడా ఉంది. ఎంత చిన్నని దైవీ వృక్షం ఉంటుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఇక ఆ తర్వాత ఇన్ని ధర్మాలేవి ఉండనే ఉండవు. వృక్షం మొదట చిన్నగా ఉంటుంది, ఆ తర్వాత పెద్దగా అవుతూ ఉంటుంది. పెద్దగా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయింది! ఇప్పుడు దీని ఆయువు పూర్తవుతుంది. దీనిని మర్రి వృక్షం ఉదాహరణతో చాలా బాగా అర్థం చేయిస్తారు. ఇది కూడా గీతాజ్ఞానమే. దీనిని తండ్రి మీకు సమ్ముఖంగా కూర్చుని వినిపిస్తారు. దీని ద్వారా మీరు రాజులకే రాజులుగా అవుతారు. మళ్లీ భక్తి మార్గంలో ఈ గీతాశాస్త్రము మొదలైనవి తయారవుతాయి. ఈ అనాది డ్రామా తయారై ఉంది. మళ్లీ ఇదే విధంగా జరుగుతుంది. తర్వాత ఏ ఏ ధర్మాలైతే స్థాపనవుతాయో వారికి తమ ధర్మశాస్త్రాలు ఉంటాయి. సిక్కు ధర్మం వారికి తమ శాస్త్రం, క్రిస్టియన్లు మరియు బౌద్ధులకు తమ తమ శాస్త్రాలుంటాయి. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళాలు నాట్యం చేస్తున్నాయి. బుద్ధి జ్ఞాననాట్యం చేస్తుంది. మీరు మొత్తం వృక్షం అంతటినీ తెలుసుకున్నారు. ధర్మాలు ఏ విధంగా వస్తాయో, ఏ విధంగా వృద్ధి చెందుతాయో తెలుసుకున్నారు. ఆ తర్వాత మన ఒక్క ధర్మం స్థాపనవుతుంది, మిగిలినవన్నీ అంతమైపోతాయి. జ్ఞానసూర్యుడు ఉదయించాడు అని గానం చేస్తారు కదా, ఇప్పుడు పూర్తిగా అంధకారముంది కదా. ఎంతమంది మనుషులున్నారు, కాని తర్వాత ఇంతమంది ఉండనే ఉండరు. ఈ లక్ష్మీనారాయణ రాజ్యంలో వీరు లేరు. మళ్లీ ఏకధర్మ స్థాపన జరగాల్సిందే. ఈ జ్ఞానాన్ని తండ్రే వచ్చి వినిపిస్తారు. పిల్లలైన మీరు సంపాదన కొరకు ఎంతటి చదువును వచ్చి చదువుకుంటారు. తండ్రి టీచర్గా అయి వచ్చేటప్పటికీ అర్ధకల్పం కొరకు మీ సంపాదన కోసం ఏర్పాటు జరుగుతుంది. మీరు చాలా ధనవంతులుగా అయిపోతారు. ఇప్పుడు మనం చదువుకుంటున్నామని మీకు తెలుసు. ఇది అవినాశీ జ్ఞానరత్నాల చదువు. భక్తిని అవినాశీ జ్ఞానరత్నాలని అనరు. భక్తిలో మనుషులు ఏదైతే చదువుతారో దాని ద్వారా నష్టమే కలుగుతుంది. వారు రత్నాల వలె తయారవ్వరు. జ్ఞానరత్నాల సాగరుడు అని ఒక్క తండ్రినే అంటారు. ఇకపోతే అది భక్తి. అందులో ఎటువంటి లక్ష్యము ఉద్దేశము లేదు, సంపాదన లేదు. సంపాదన కొరకైతే స్కూల్లో చదువుకుంటారు, మళ్లీ భక్తి చేయడానికి గురువు వద్దకు వెళ్తారు. కొందరు యవ్వనంలోనే గురువును ఆశ్రయిస్తారు, కొందరు వృద్ధాప్యంలో గురువును ఆశ్రయిస్తారు, కొందరు బాల్యంలోనే సన్యాసం స్వీకరిస్తారు. కుంభమేళాల వద్దకు ఎంతమంది వస్తారు? సత్యుగంలోనైతే ఇవేవీ ఉండవు. పిల్లలన్న మీ స్మృతిలోకి అన్ని విషయాలు వచ్చాయి. రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి మీరు తెలుసుకున్నారు. వారైతే కల్పం ఆయువునే పెద్దగా చేసేశారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అననేశారు. జ్ఞానం గురించి వారికి తెలీదు. తండ్రి వచ్చి అజ్ఞాన నిద్ర నుండి సుజాగృతులుగా చేస్తారు. ఇప్పుడు మీకు జ్ఞానధారణ జరుగుతూ ఉంటుంది, బ్యాటరీ నిండుతూ ఉంటుంది. జ్ఞానం ద్వారా సంపాదన, భక్తి ద్వారా నష్టము. ఎప్పుడైతే నష్టం వాటిల్లే సమయం పూర్తవుతుందో, అప్పుడు మళ్లీ తండ్రి సంపాదన చేయించేందుకు వస్తారు. ముక్తిలోకి వెళ్లడం ఇది కూడా సంపాదనే. శాంతిని అయితే అందరూ కోరుకుంటూ ఉంటారు. శాంతి దేవా అని అనడంతో బుద్ధి తండ్రి వైపుకు వెళ్ళిపోతుంది. విశ్వంలో శాంతి ఏర్పడాలి అని అంటారు, కాని అది ఎలా ఏర్పడుతుంది ఇదెవరికీ తెలీదు. శాంతిధామం సుఖధామం వేరువేరు, ఇది కూడా తెలీదు. మొదటి నెంబర్ వారెవరైతే ఉన్నారో వారికి కూడా ఇంతకు ముందేమీ తెలీదు. ఇప్పుడు మీకు మొత్తం జ్ఞానమంతా ఉంది. మనం ఈ కర్మక్షేత్రంలో కర్మ యొక్క పాత్రను అభినయించేందుకు వచ్చామని మీకు తెలుసు. ఎక్కడ్నుండొచ్చాము? బ్రహ్మలోకం నుండి. ఈ సాకారీ ప్రపంచంలో పాత్రను అభినయించేందుకు నిరాకారీ ప్రపంచం నుండి వచ్చాము. ఆత్మలమైన మనం వేరే స్థానం యొక్క నివాసులము. ఇక్కడ ఈ పంచతత్వాల శరీరం ఉంటుంది. శరీరం ఉంది కావుననే మనం మాట్లాడగలుగుతాము. మనం చైతన్య పాత్రధారులము. ఈ డ్రామా ఆది మధ్యాంతాల గురించి మాకు తెలియదు అని ఇప్పుడు మీరనరు. ఇంతకుముందు మీకు తెలీదు. మీ తండ్రి గురించి, మీ ఇంటి గురించి, మీ రూపం గురించి ఇంతకుముందు యథార్థంగా తెలీదు. ఆత్మ ఏ విధంగా పాత్రను అభినయిస్తూ ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసు. స్మృతి కలిగింది. ఇంతకుముందు స్మృతి లేదు. సత్యమైన తండ్రే సత్యాన్ని వినిపిస్తారని, దాని ద్వారా మనం సత్యఖండానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. సత్యం గురించి కూడా సుఖమణిలో ఉంది. సుఖమణి అనేది గురు గ్రంథ్ సాహిబ్లో కనిపించే సిక్కు సాంప్రదాయంలోని ఒక ప్రాథమిక గ్రంథం. సత్యఖండాన్ని సత్యం అంటారు. దేవతలందరూ సత్యం మాట్లాడేవారిగా ఉంటారు. సత్యాన్ని నేర్పించేవారు తండ్రి. వారికి ఎంత మహిమ ఉందో చూడండి. గానం చేయబడి ఉన్న మహిమ మీకు ఉపయోగపడుతుంది. శివబాబా యొక్క మహిమను చేస్తారు. వారికే వృక్షం యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు. సత్యమైన తండ్రి వినిపిస్తారు. కావున పిల్లలైన మీరు సత్యమైన వారిగా అవుతారు. సత్యఖండం కూడా తయారవుతుంది. భారత్ సత్యఖండంగా ఉండేది. నంబర్1 ఉన్నతోన్నతమైన తీర్థం కూడా ఇదే. ఎందుకంటే సర్వుల సద్గతిని చేసే తండ్రి భారత్లోనే వస్తారు. ఏకధర్మ స్థాపన జరుగుతుంది. మిగిలిన వాటన్నింటి వినాశనం జరుగుతుంది. తండ్రి అర్థం చేయించారు. సూక్ష్మవతనంలో ఏమీ లేదు. ఇవన్నీ సాక్షాత్కారం అవుతాయి. భక్తి మార్గంలో కూడా సాక్షాత్కారం అవుతుంది. సాక్షాత్కారం అవ్వకపోతే ఎన్ని మందిరాలు మొదలైనవి ఎలా తయారవుతాయి? పూజ ఎందుకు జరుగుతుంది? సాక్షాత్కారాలు పొందుతారు వీరు చైతన్యంగా ఉండేవారు అని అనుభవం చేసుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో మందిరాలు మొదలైనవి ఏవైతే తయారవుతాయో, ఏదైతే మీరు విన్నారో చూశారో అదంతా రిపీట్ అవుతుంది. చక్రం తిరుగుతూనే ఉంటుంది. జ్ఞానం మరియు భక్తి యొక్క ఆట తయారయ్యుంది. ఎల్లప్పుడూ జ్ఞానం, భక్తి, వైరాగ్యం అని అంటారు. కాని విస్తారంగా ఏమీ తెలీదు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. జ్ఞానం పగలు, భక్తి రాత్రి. వైరాగ్యం రాత్రి పట్ల కలుగుతుంది, మళ్లీ పగలొస్తుంది. భక్తిలో దుఃఖం ఉంది, అందుకే దానిపట్ల వైరాగ్యం కలుగుతుంది. సుఖం పట్ల వైరాగ్యం అని అనరు. సన్యాసం మొదలైన వాటిని కూడా దుఃఖం కారణంగానే తీసుకుంటారు. పవిత్రతలో సుఖముంది అని భావిస్తారు, అందుకే స్త్రీని త్యజించి వెళ్ళిపోతారు. ఈ రోజుల్లోనైతే ధనవంతులుగా కూడా అయిపోయారు. ఎందుకంటే సంపద లేకుండా సుఖం లభించదు. మాయ దాడి చేసి అడవి నుండి మళ్లీ నగరాల్లోకి తీసుకొస్తుంది. వివేకానందుడు మరియు రామకృష్ణుడు అనే ఇద్దరు గొప్ప సన్యాసులు కూడా ఒకప్పుడు ఉండి వెళ్లారు. సన్యాసం యొక్క శక్తి రామకృష్ణుడిలో ఉండేది. ఇకపోతే భక్తిని గురించి అర్థం చేయించడం చేయడం మొదలైనవి వివేకానందుడిలో ఉండేవి. ఇరువురి పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు రాసేటప్పుడు ఏకాగ్రచిత్తులై కూర్చుని రాస్తారు. రామకృష్ణుడు తమ జీవిత చరిత్రను రాసే సమయంలో తమ శిష్యునికి కూడా నీవు వెళ్లి దూరంగా కూర్చు అని చెప్పారు. అతను చాలా తీక్షణమైన గట్టి సన్యాసి. అతనికి పేరు కూడా ఎంతో ఉంది. భార్యను తల్లిగా సంబోధించండి అని బాబా అనరు. ఆమెను కూడా ఆత్మగా భావించండి అని బాబా అంటారు. ఆత్మలందరూ పరస్పరం సోదరులే. సన్యాసుల విషయం వేరు. రామకృష్ణుడు తన పత్నిని తల్లిగా భావించారు. కూర్చుని తల్లిని మహిమ చేశారు. ఇది జ్ఞానమార్గం. వైరాగ్యం విషయం వేరు. వైరాగ్యంలోకి వచ్చి భార్యను తల్లిగా భావించారు. మాత అన్న పదంలో అశుద్ధమైన దృష్టి ఉండదు. సోదరి వైపుకు కూడా అశుద్ధ దృష్టి వెళ్లొచ్చు, కాని తల్లి గురించి ఎప్పుడూ అశుద్ధ ఆలోచనలు కలగవు. తండ్రికి కూతురి వైపు అశుద్ధ దృష్టి వెళ్లొచ్చు, కాని తల్లివైపు ఎప్పుడూ వెళ్లదు. ఆ సన్యాసి భార్యను తల్లిగా భావించడం మొదలుపెట్టారు. కాని అతని విషయంలో అలా అయితే ప్రపంచమెలా నడుస్తుంది, పుట్టుకెలా జరుగుతుంది అని అడగరు. అతనొక్కరికి వైరాగ్యం వచ్చింది, తల్లి అని అనేశారు. అతనికి ఎంత మహిమ ఉందో చూడండి. ఇక్కడ సోదరీ సోదరులుగా భావించినా కూడా చాలామంది దృష్టి వెళ్తూ ఉంటుంది. అందుకే బాబా అంటారు, పరస్పరం సోదరులుగా భావించండి. ఇది జ్ఞానం యొక్క విషయం. అక్కడది ఒక్కరి విషయం. ఇక్కడైతే ప్రజాపిత బ్రహ్మ సంతానంగా ఎంతోమంది సోదరీ సోదరులున్నారు కదా. తండ్రి కూర్చుని అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. బ్రహ్మబాబా కూడా శాస్త్రాలు మొదలైనవి చదివారు కదా. ఆ సన్యాస ధర్మమే వేరు. అది నివృత్తి మార్గానికి చెందింది. అది కేవలం పురుషుల కోసమే. అది హద్దులోని వైరాగ్యం. మీకైతే మొత్తం అనంతమైన ప్రపంచం పట్ల వైరాగ్యముంది. సంగమంలోనే తండ్రి వచ్చి మీకు అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచం పట్ల వైరాగ్యం కలగాలి. ఇది చాలా పతితమైన చీచీ ప్రపంచము. ఇక్కడ శరీరాలు పావనంగా ఉండలేవు. ఆత్మకు కొత్త శరీరం సత్యుగంలోనే లభించగలదు. ఇక్కడ ఆత్మ పవిత్రంగా అయినా కాని శరీరమైతే అపవిత్రంగానే ఉంటుంది. కర్మాతీత అవస్థను పొందేంత వరకు అపవిత్రంగానే ఉంటుంది. బంగారంలో కల్తీ కలిస్తే నగలు కూడా కల్తీగా తయారవుతాయి. కల్తీ తొలగిపోతే నగలు కూడా స్వచ్ఛమైనవి తయారవుతాయి. ఈ లక్ష్మీనారాయణలా ఆత్మ మరియు శరీరం రెండూ సతోప్రధానంగా ఉంటాయి. మీ ఆత్మ మరియు శరీరం రెండూ తమోప్రధానంగా నల్లగా ఉన్నాయి. ఆత్మ కామచితిపై కూర్చుని నల్లగా అయిపోయింది. తండ్రి అంటారు, మళ్లీ నేను వచ్చి నలుపు నుండి తెల్లగా తయారు చేస్తాను. ఇదంతా జ్ఞానం యొక్క విషయం. అంతేకాని నీరు మొదలైన వాటి విషయమేమీ లేదు. అందరూ కామచితిపై కూర్చుని పతితులుగా అయిపోయారు. అందుకే పావనంగా అయ్యే ప్రతిజ్ఞను చేయండి అని రాఖీ కట్టడం జరుగుతుంది. తండ్రి అంటారు, నేను ఆత్మలతో మాట్లాడతాను. నేను ఆత్మల తండ్రిని. నన్ను మీరు బాబా రండి, మమ్మల్ని సుఖధామంలోకి తీసుకువెళ్ళండి, దుఃఖాన్ని హరించండి అని తలుచుకుంటూ వచ్చారు. కలియుగంలో అపారమైన దుఃఖాలుంటాయి. తండ్రి అర్థం చేయిస్తారు, మీరు కామచితిపై కూర్చుని నల్లగా తమోప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు నేనొచ్చాను కామచితి నుండి దించి జ్ఞానచితిపై కూర్చోబెట్టడానికి. ఇప్పుడు ఇక పవిత్రంగా అయి స్వర్గంలోకి వెళ్ళాలి, తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి ఆకర్షిస్తారు. బాబా వద్దకు ఒక జంట వస్తారు. ఒకరికి ఆకర్షణ కలుగుతుంది, ఇంకొకరికి కలగదు. నేను ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉంటాను, కామచితిపైకి ఎక్కను అని భర్త వెంటనే అనేశారు. అలాగని నిశ్చయం ఏర్పడిపోయిందని కాదు. ఒకవేళ నిశ్చయం ఏర్పడినట్లయితే అనంతమైన తండ్రికి ఉత్తరం రాస్తారు, కనెక్షన్లో ఉంటారు. వారు పవిత్రంగా ఉంటున్నారు కాని తమ వ్యాపార వ్యవహారాల్లోనే నిమగ్నమైపోయి ఉంటున్నారని విన్నాము. తండ్రి స్మృతి ఎక్కడుంది? ఇటువంటి తండ్రినైతే ఎంతగానో స్మృతి చేయాలి. భార్యాభర్తలకు పరస్పరం ఎంత ప్రేమ ఉంటుంది, భర్తను ఎంతగా తలుచుకుంటుంది, అనంతమైన తండ్రినైతే అందరికంటే ఎక్కువ స్మృతి చేయాలి. ప్రేమించండి లేక తిరస్కరించండి, కాని నేను మీ చేతిని ఎప్పుడూ వదలను అన్న గాయనం కూడా ఉంది కదా. అలాగని ఇక్కడికొచ్చి ఉండిపోవాలని కాదు. ఇల్లు వాకిళ్లను వదిలి ఇక్కడికొచ్చి ఉండిపోవడం అనేది చేస్తే అది మళ్లీ సన్యాసమైపోతుంది. మీకైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వండి అని చెప్పడం జరుగుతుంది. మొదట్లో బట్టి తయారవ్వాల్సింది. అందులో నుండి ఇంతమంది తయారై వెలువడ్డారు. వారి వృత్తాంతం కూడా ఎంతో బాగుంది. ఎవరైతే తండ్రికి చెందినవారుగా అయి లోపల యజ్ఞంలో ఉంటూ ఆత్మిక సేవ చెయ్యరో వారు వెళ్లి దాసదాసీలుగా అవుతారు. ఆ తర్వాత చివర్లో నంబర్ వార్ పురుషార్థానుసారంగా కిరీటం లభిస్తుంది. వారి వంశం కూడా ఉంటుంది. వారు ప్రజల్లోకి రాలేరు. బయటవారొచ్చి లోపలివారిగా అవ్వలేరు. వల్లభాచార్యులు బయటవారిని ఎప్పుడూ లోపలికి రానివ్వరు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. జ్ఞానం ఒక్క క్షణందే. మరి తండ్రిని జ్ఞానసాగరుడు అని ఎందుకంటారు? వారు అర్థం చేయిస్తూనే ఉంటారు. చివరి వరకు అర్థం చేయిస్తూనే ఉంటారు. ఎప్పుడైతే రాజధాని స్థాపనైపోతుందో, మీరు కర్మాతీత అవస్థకు చేరుకుంటారో, అప్పుడు జ్ఞానం పూర్తవుతుంది. వాస్తవానికిది ఒక్క క్షణం విషయము, కాని ఇది అర్థం చేయించాల్సి ఉంటుంది. హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వం లభిస్తుంది. అనంతమైన తండ్రి విశ్వాధిపతులుగా చేస్తారు. మీరు సుఖధామంలోకి వెళ్తే మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. అక్కడైతే అంతా సుఖమే సుఖము. తండ్రి వచ్చారు, ఇలా రావడం అనేది వారి పాలన. మనం రాజయోగం యొక్క చదువు ద్వారా కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతున్నాము. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ పతిత చీచీ ప్రపంచంపై అనంతమైన వైరాగ్యాన్ని ఉంచి ఆత్మను పావనంగా చేసుకునేందుకు పూర్తి పూర్తి పురుషార్థం చేయాలి. ఒక్క తండ్రి ఆకర్షణలోనే ఉండాలి. రెండవ పాయింట్, జ్ఞానధారణ ద్వారా మీ బ్యాటరీని నింపుకోవాలి. జ్ఞానరత్నాలతో స్వయాన్ని ధనవంతులుగా చేసుకోవాలి. ఇప్పుడిది సంపాదన చేసుకునే సమయం, అందుకే నష్టం నుండి రక్షించుకోవాలి. వరదానము, జ్ఞానరత్నాలను ధారణ చేసి వ్యర్థాన్ని సమాప్తం చేసే హోలీ హంస భవ. హోలీ హంసకు రెండు విశేషతలుంటాయి. ఒకటేమో జ్ఞానరత్నాలను గ్రోలడము, మరియు రెండు నిర్ణయశక్తి ద్వారా పాలును మరియు నీటిని వేరుచేయటం. పాలు మరియు నీరు అంటే అర్థం సమర్థం మరియు వ్యర్థం యొక్క నిర్ణయం. వ్యర్థాన్ని నీటితో సమానమని మరియు సమర్థాన్ని పాలతో సమానమని అంటారు. కావున వ్యర్థాన్ని సమాప్తం చేయటం అనగా హోలీ హంసలుగా అవ్వటం. నిత్యం బుద్ధిలో జ్ఞానరత్నాలు మెదులుతూ ఉండాలి, మననం జరుగుతూ ఉండాలి. అప్పుడు రత్నాలతో నిండుగా అవుతారు. స్లోగన్, సదా తమ శ్రేష్ఠ పొజిషన్లో స్థితులై ఒపోజిషన్ను సమాప్తం చేసేవారే విజయ ఆత్మలు. ఓం శాంతి.